తా శిరోమణి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టి ధరణీదేవి అనే పేరుతో ఆకాశరాజుగా ఉన్న నీకు తిరిగి భార్య అవుతుంది. మీరు ఆదిలక్ష్మీదేవిని సొంత కూతురు కింద పెంచుతారు. ఇది నీకు నేను ఇస్తున్న వరం. తొండల మండల దేశాన్ని ఏలుతావు నువ్వు. లక్ష్మి యంశను ధరలో సలక్షణాంగి అయిన సుత నీకు కలుగు. శ్రీహరికి దానినిచ్చి ప్రీతితో ముదమున్న పెండ్లి చేసి అవల్ల వైకుంఠపురి చేరు మనుచునపుడు. ఈ కొండ మీదకెక్కిన కాలినడకన వచ్చిన నీ పుణ్యం నిన్ను అనుగ్రహించింది. ఆదిలక్ష్మీదేవి పద్మావతిగా నీ కూతురవుతుంది. ఆవిడ్ని పెంచుతావు. శ్రీమన్నారాయణుడు అక్కడికి వస్తాడు, వెంకటేశ్వర స్వామి. అందరూ సాధారణంగా భూలోకంలో తమ కూతుర్ని ఎవరికైనా ఒక వరుడికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఆ వరుడు ఎటువంటి వాడైనా, వాడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా దౌర్భాగ్యుడైనా సౌభాగ్యుడైనా, వాడి కాళ్ళు కడిగి నారాయణ స్వరూపుడవైన ఓ వరుడా, లక్ష్మీస్వరూపిణి అయిన నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నామంటారు. కానీ నువ్వు ఉట్టుట్టిన అనక్కర్లా, నిజంగా నారాయణుడికి ఇచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని ఆ మహాత్ముణ్ణి అల్లుణ్ణిగా చేసుకుని తరించిపోతావు నువ్వు. మహాయోగజాతకం నీకు కలుగుతుంది. ఇది నేను నీకు ఇస్తున్న వరం. నీకు తొండమానుడు అనే పేరు కలిగిన ఒక కొడుకు కూడా పుడతాడు. వాడు ఆ శ్రీమన్నారాయణునికి గుడి కడతాడు. నిత్యం విష్ణువుని పూజించి తరిస్తాడు. కలియుగాంతం వరకు తొండమాన్ చక్రవర్తి యొక్క పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఆయన లాంటి పుణ్యాత్ముడు లేడు. ఆయన కట్టించిన ఆలయమే జగత్ప్రసిద్ధికి ఎక్కుతుందని లోకమంతా పదే పదే ఆ తొండమానుడిని పూజిస్తుంది. తొండమానుడు కట్టించిన గుడిని, సువర్ణమయమైనటువంటి గుడిని చూచి తరిస్తుంది లోకం అని వరం ఇవ్వగానే వాడు సంతోషపడిపోయాడు. అమ్మయ్య వెంకట అద్రి అనే పేరు సార్థకమయ్యింది అనుకున్నట్ట. బ్రహ్మరుద్రాదులు వెళ్ళగానే టక్కన అందులో దూకాడు. దూకగానే వాడి శరీరంతో సైతంగా వాడు మాయమైపోయాడు, స్వర్గానికి పోయాడు. అక్కడే చాలా కాలం ఉన్నాడు. ఇప్పుడు ఈ కథ అంతా వింటున్న, ఇదంతా చూస్తున్న జనక మహారాజు గారికి మతిపోయింది. శతానందుడికి తిరిగి, శతానంద ఎటువంటి అపూర్వ దృశ్యం చూశాను, భవిష్యత్తులో వీడు ఏకంగా పాండవ వంశంలో పుడతాడా, అయోనిజి అయిన లక్ష్మీదేవి కూతురిగా పుడుతుందా, వెంకటేశ్వరునికి ఇతడు మామ అవుతాడా, వెంకటేశ్వరుడు ఆయనకు అల్లుడు అవుతాడా, అసలు ఈ కొండ మీదకి ఎక్కడంతో ఈ పాపాలన్నీ ఎలా పోయాయి అనగా అప్పుడు ఆయన మళ్ళీ చెప్పాట జనకుడితో శతానందుడు. విను వేమ్మను పాపేంధనమును కటయుగళాక్షరాగ్ని ముఖ్యం బై కాల్చనుగా ఉన్న వెంకటగిరి అను పేరా అద్రికొప్పే అవనీనాథ. రాజా, నీవు ఎరిగినది ఇతపూర్వం చాలామంది విన్నదే, అయినా మళ్ళీ చెబుతున్నాను. వేం కట అని రెండు శబ్దములు ఆ కొండకి పేరయ్యాయి. వేం అంటే పాపం, కట అంటే నాశనం. బాగా ఎండిపోయిన కట్టెని అగ్నిలో పారేస్తే ఏమవుతుంది, కట్టే వెంటనే కాలి బూడిదైపోతుంది. మహాపాపములనేటటువంటి ఎండిపోయిన కట్టెల్ని ఆ కొండ అని పేరు కలిగిన ఒకనొక దివ్యాగ్ని, పవిత్రాగ్ని భస్మం చేస్తుంది. అందుకే దానికి వెంకటగిరి అని పేరు. ఎన్ని యోజనముల దూరంలో ఉన్నా సరే వెంకటాద్రి 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 అని స్మరించేవాడికి వెంకటాద్రి మీదకి వెళ్ళిన పుణ్యం వస్తుంది. 100 సార్లు గంగానదిలో స్నానం చేసే పుణ్యం పుష్కరిణిలో పవిత్ర తిథులలో ఒక్కోసారి స్నానం చేసిన వాడు పొందుతాడు. సప్తమి, అష్టమి, ఏకాదశి, సంక్రాంతి, శివరాత్రి, మాస శివరాత్రి, బ్రహ్మోత్సవములు ఇటువంటి కాలములో వెంకటాద్రికి వెళ్ళి పుష్కరుడిలో స్నానం చేస్తే, ఇది ఒక్కసారి, ఒకే ఒక్కసారి పుష్కరుడిలో స్నానం చేస్తే క్రమముగా 100 గంగా స్నానములు. క్రమముగా అన్నాడు పైగా. అంటే ఏమిటి, ఎవడు కూడా 100 రోజులు గంగానదీ తీరంలో ఉండలేడు, ఉన్న రోజు గంగలో స్నానం చేయడు. గంగానదీ తీరంలో ఉండి రూములు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇంట్లో స్నానం చేస్తున్నారు, కానీ గంగలోకి వెళ్ళి స్నానం చేయగలుగుతున్నారా? నాకు చెప్పింది ఒక ఆవిడ, నేను అక్కడ ఉన్నానండి, పాపం పరమ పూజ్యురాలు ఆవిడ, ఈ భక్త శబరిలాగే వయోవృద్ధురాలు, అక్కడ 25-30 ఏళ్ల నుంచి ఉంటుంది. నేను ఎప్పుడడినా ముముక్షు భవన్లో కాళ్ళు పట్టేసుకుంటుంది. ఆవిడకి వెర్రి ప్రేమే, నాస్తింత మీకు ఇచ్చేయాలంటుంది. ఆవిడ దగ్గర ఏముంది పాప, ఒక రూమ్ కట్టుకుని అందులో ఏదో ఉంటుంది, ఆ ఉన్న రూపాయి నాకు ఇస్తుందిట. ఆవిడ ఎలా బతుకుతుందని నా బెంగ నాకెందుకు తల్లి నీ ప్రేమ చాలంటే కాదండి నా ఏమవను అంటుంది కాసేపు కాళ్ళు పట్టుకుంటుంది కాసేపు పండు పెడుతుంది కాసేపు ఇంకోటి పెడుతుంది కాసేపు ఏమన్నా ఉంటే నాకు ఇచ్చేస్తానంటుంది నాకేమో ఆవిడ బతకాలని బెంగ ఆవిడకేమో నేను బతకాలని బెంగ ఇటువంటి ప్రేమ ఆవిడ దగ్గర చూశాను ఈ పిచ్చి తల్లి దగ్గర చూశాను పిచ్చి తల్లిందని ఏమనుకోకండి ఆ పిచ్చి అనే శబ్దం ఎంత ప్రేమతో వాడుతున్నానో గ్రహించండి మళ్ళీ నా మీద ధర్నా చేయకండి మా ఆవిడ్ని మా బంగారు తల్లిని మా పార్వతి గారిని పట్టుకుని పిచ్చి తల్లి అంటాడు ఆ పద్మాకర్ గారు క్షమార్పణ చెప్పండి అంటే చెప్పేస్తాను వెంటనే అంతే కానీ అక్కడ పిచ్చిలో ఓ ప్రేమ ఉంది వెర్రి తల్లి అండంలో నాకున్న మమకారం తెలుస్తుంది మీకు భక్తులు అంటే అలాగే అంటాం మనం ఈ మధ్యకాలంలో ఏ పదం వాడితే ఎవడో ఏమంటాడో తెలియకుండా ఓ రకమైన అజ్ఞానంలో పడిపోతున్నావు అనమాట గందరగోళంలో పడిపోతున్నావు అనమాట పిచ్చి అంటే తప్పు వెర్రి అంటే తప్పు పేరెత్తితే తప్పు వాడికి వాడి ఏ పేరైనా పెట్టుకోవచ్చు చివర కానీ మనం అంటే అది ప్రమాదం అంట ఏం చెబుతాం కలి ప్రభావం కలిర్ ధర్మ వినాశక ఆ అధర్మం నుంచి మళ్ళీ ధర్మంలోకి తీసుకెళ్లే బాధ్యత మీలాంటి భక్తుల మీద ఉంది అందుకు చెబుతున్నాను అనమాట ధర్మ ప్రచారం చేసేవాడు ఆచితూచి అనుక్షణం మాట్లాడాలంటే ఓ 2 గంటల సమయంలో ఏం మాట్లాడతాడు అంటే ప్రతి పదాన్ని తడువుకుంటూ చెప్పేవాళ్ళే అయిపోతాం చివరికి ఈ మధ్యకాలంలో మార్పులు వచ్చేస్తున్నాయి ప్రవచనాల్లో కూడా ఎందుకని ఒకవేళ పొరపాటు మనం ఏదన్నా అంటే ఏ దౌర్భాగ్యుడు వచ్చి గుమ్మం దగ్గర ఏ ధర్నా చేస్తాడో క్షమార్పణ చెప్పమంటాడో ఏ దరిద్రపు మీడియా వాడు ఏ 24 గంటల ఛానల్ వాడు దీనికి గందరగోళం చేస్తాడో అని పెద్దలు భయపడుతుంటే ఉపన్యాసం చెబుతారు ఒకరి సన్యాసం కూడా మిగలకుండా పోతుంది సన్యాసి అంటే అదిగో సన్యాసులు రేపు పొద్దున సన్యాసి అంటావు మమ్మల్ని అవమానించావు అంటాడేమో అని భయం లేదా ఇంకో పేరు ఎత్తితే ఆ పేరు వాడు అయ్యి నా పేరు ఎత్తావు అంటాడేమో అని ఇప్పుడు లింగయ్య గారు అంటే ఈయనే కాకుండా ఇంకా చాలా మంది లింగయ్యలు ఉండొచ్చు కదా నా పేరు ఎత్తావా క్షమార్పణ చెప్పు అంటాడేమో అని భయం సత్యనారాయణ అంటే ఈ సత్యనారాయణ కాకుండా ఇంకో సత్యనారాయణ వచ్చి నానే నెత్తి మీద పడతాడేమో అని భయపడితే ఇంక ఈ సృష్టిలో ఎవడైనా అన్నం తినగలడా మాట్లాడగలడా ప్రవచనం చేయగలడా ప్రజలు రాను 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 అజ్ఞానంలో పడుతున్నారా మూఢులు అవుతున్నారా లేక మేము మూఢులం అయిపోతున్నామో తెలియటం లేదు మళ్ళీ కృష్ణ పరమాత్మ అవతరించి ఈ సంధిస్థితి నుంచి అందరినీ సంపూర్ణ ధర్మ మార్గంలో నడిపించాలని ఆయనకే నమస్కారం చేసి ఆ జగద్గురువునే వేడుకుంటున్నాను నేను. ప్రాతకాలంలో తెల్లవారుజామున గంగానదీ తీరంలో ఉన్న ఇందాకటి చెప్పిన భక్తురాలు శబరి లాంటి భక్తురాలు ఈ మధ్యన ఓపిక పోయి గదిలోంచి కదలలేకపోతున్నాను నాన్న తండ్రి అయినా గంగాస్నాన ఫలితం కావాలన్నది ఆవిడ ఇంచేత ఓపిక లేక పాపం ఆవిడ ముది ఒగ్గండి పాపం చర్మం రాలిపోతుంటూ ఉంటుంది ఆవిడకి ఆవిడ తలుచుకుంటే కంఠం గద్గదం అవుతుంది అనమాట. ఆ భక్తురాలు ముముక్షు భవన్లో ఉంది ఎప్పుడు వెళ్ళినా నేను ఒక్కరోజన్నా ఆవిడ చూసి వస్తాను. ఒక 100 రోజులు ఏకదాటిన కాశీలో ఉండి కూడా గంగాస్నానం చేయలేకపోతుంది కానీ గంగాస్నానం చేయాలని కోరిక 100 సార్లు గంగాస్నానం వరుసగా స్నానం చేస్తే పుణ్యం. అప్పుడు ఆవిడ ఒక సలహా చెప్పాను అనుకోండి ఏం చెప్పానో అది మీకు అనవసరం. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ పక్కన పెడితే నిజంగా అక్కడ 3-4 నెలలు ఉంటున్న లింగయ్య గారు రోజు అందులో స్నానం చేయగలుగుతున్నారా లేకపోతే ఇంకో పద్మాకర్ గారు చేయగలుగుతున్నారా? రూమ్లో చేసేస్తున్నారు చాలామంది. పొద్దున్నే లేచి గంగకెళ్ళి స్నానం చేస్తే కానీ ఇంకో పని చేయకూడదని గంగానదీ తీరంలో ఉన్న వాళ్ళకు ఒక నియమం ఉన్నది కాశీఖండంలో. 100 గంగాస్నానములు అలా విడిచిపెట్టకుండా వరుసగా చేయడం చాలా మంచిది, అలా చేయలేకపోతున్నాం. ఆ స్నాన ఫలితం ఇందాక నేను చెప్పినట్టుగా పవిత్ర తిథులలో వెంకటాద్రికి వెళ్ళి పుష్కరిణిలో చేస్తే వస్తుంది. అందుకని పుష్కరిణి స్నానం అంత గొప్పది. క్రమముగా 100 గంగాస్నానములు అంటే వరుస తప్పకుండా నియమబద్ధంగా సూర్యోదయ సమయానికి ముందు గంగాస్నానం చేస్తే వచ్చే ఫలితం, అది కూడా 100 సార్లు చేస్తే వచ్చే ఫలితం ఈ పుష్కరిణీ స్నానం వల్ల వస్తుంది. సేతుయాత్రలు వేయి చేసినంత పుణ్యఫలంబు. ఇందాక చెప్పినట్టుగా సంక్రాంతి నాడో, ఏకాదశి నాడో, పవిత్ర తిథుల నాడో పుష్కరిణిలో స్నానం చేస్తే 1000 సార్లు రామేశ్వరం వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది. అంత పుణ్యం గనకే వెంకటాద్రికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది తరిస్తున్నారు. అది భూలోక వైకుంఠం సాలగ్రామ శిలాఖని అని సాక్షాత్తు జనకునికి శతానందుడు చెప్పాడు. అందుకనే జనక మహారాజు కొండ మీద ఉండిపోయట, ఏకంగా మాసం ఉండిపోయి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆ పుణ్యం వల్లే ఆయనకి సీతాదేవి యజ్ఞం చేస్తూ ఉంటే కింద దొరికింది భూమిలో. అసలు రహస్యం అది. ఇది వెంకటాచల మహాత్మ్యంలో ఉన్న కథ చెబుతున్నాను. సీతాదేవి ఒట్టినే దొరకలా. జనక మహారాజు గారు ఎంత పుణ్యాత్ముడైనా, ఎంత రాజర్షి అయినా, యోగి అయినా, ఆ మహానుభావుడు కూడా వెంకటాద్రి మీద మాసం ఉండి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారి యొక్క అనుగ్రహం పొందాడు కాబట్టి ఆయనకి సీత కూతురయ్యింది. దశరథుడి కొండకొచ్చాడు. ఇందులో ఉంది వెంకటాచల మహాత్మ్యంలో. దశరథుడికి పుత్ర సంతానం లేకపోతే వశిష్ఠ మహర్షి ఆజ్ఞాబద్ధుడై కొండ మీదకు వచ్చి 6 నెలల పాటు అక్కడుండి రోజు స్వామి పుష్కరుడిలో స్నానం చేసి వరాహస్వామి వారిని పూజిస్తే అప్పుడు ఆకాశ మార్గంలో శ్రీమన్నారాయణుడు విమానం మీద ప్రత్యక్షమై నీకు నేను కొడుకునే పుడతా, నేనొక్కడే కాదు నా శంఖచక్రాలు కూడా వస్తాయి నాతో పాటు, నా ఆదిశేషుడు నీకు కొడుకుగా పుడతాడు, వరుసగా లక్ష్మణుడిగా శంఖచక్రాలు భరత శత్రుఘ్నులుగా పుడతారు, నేను నీకు రాముడనే పేరుతో పుడతాను, నీ వంశాన్ని తరింపజేస్తాను, మర్యాద పురుషోత్తముడిగా జగత్ ప్రసిద్ధికెక్కుతానని విష్ణు వరమిచ్చాడు. ఇది దశరథుణ్ణి కూడా అనుగ్రహించిన కొండది. ఇలా ఒకరిద్దరని కాదు, యుగ యుగాలుగా ఎందరో అక్కడికి వచ్చి తరించారు. ఇక వెంకటేశ్వర స్వామి వారు కొంతకాలం పాటు భూలోకాన్ని విడిచిపెట్టి వరాహస్వామి యొక్క విగ్రహం మాత్రమే అక్కడ అట్టే పెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాట. వరాహస్వామి రూపంలో భూమి మీద కొంతకాలం ఉన్నాడుగా వెంకటాద్రి మీద, ఉన్నాయనికి విగ్రహం మాత్రమే తప్ప విగ్రహంలో ప్రాణం లేకుండా పోగా కానీ తన ప్రాణశక్తిని పైకి పట్టుకుపోయాడు. విగ్రహానికి మొక్కితే పెద్ద ఉపయోగం ఏముంది, విగ్రహంలో ప్రాణశక్తి ఉంటేనే మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ అని చేస్తారు, అప్పుడు ఆ భగవంతుని శక్తి అందులోకి వస్తుంది. ఇక్కడ శివలింగం ఉంది, ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు అందులో ఆయన ప్రాణాన్ని ప్రతిష్ఠించకపోతే ఈశ్వరుడి యొక్క శక్తిని ఆవాహన చేయకపోతే అది ఉత్తి రాయి కింద మిగిలిపోతుంది. మీ అదృష్టం సురాభాండేశ్వరుడు అంటే సాక్షాత్తు కల్లు కొండలోంచి పుట్టాడు, ఇది పురాణంలో ఉన్న కథ నేను చెబుతున్న మాట. కేవలం దేవతలు వచ్చి ఇక్కడ ఆయుధాలు దాచుకుంటే సురాభాండేశ్వరుడు కాదు, అసలు సురాభాండేశ్వరుడి కథ మీకు ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఒకప్పుడు శివరాత్రి పర్వదినం వచ్చింది, అప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి గోదావరిలో అందరూ స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఇక్కడ ఒక కల్లు గీత కార్మికురాలు ఉండేది, కల్లు కొండను అక్కడ పెట్టుకుని అందరికీ అమ్మేది. అప్పుడు కొంతమంది ఋషులు అన్నారు, ఎప్పుడు వ్యాపారమేనా, వెళ్ళి గోదావరిలో స్నానం చేయొచ్చు కదా, శివుణ్ణి పూజించవచ్చు కదా, మేము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం దూరం నుంచి, నువ్వు మాత్రం స్నానం చేయకుండా వ్యాపారం మీద బతుకుతున్నావు ఏమిటంటే. అప్పుడు ఆవిడ, నేను పేద్దానండి, ఈ కళ్ళు అమ్ముకుంటే కానీ 24 రూపాయలు నాకు రావు, అది వస్తే కానీ నా పిల్లలకు అన్నం పెట్టలేను, దురదృష్టవశాత్తు స్నానం చేయలేకపోతున్నాను, ఇది వాళ్ళు అమ్మకపోతే ఈ కళ్ళు నా పిల్లలు గొల్లు అంటున్నారు ఇంటి దగ్గర 12 మంది పిల్లలు అని బాధపడిందిట. పాపం వాళ్ళు అన్నారు, నీ కర్మ మరి, పక్కన గోదావరి ఉంటే స్నానం చేయవేమిటంటే. అప్పుడు ఆవిడ ఆ కళ్ళు కొండకి దండం పెట్టి, ఈశ్వర నేను నీ భక్తురాలిని, గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళేలోపు ఎవడన్నా కొనుక్కునేవాడు వస్తాడు, కళ్ళు అమ్మమనేవాడు వస్తాడు, వాడికి అమ్మకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే నాకు భక్తి లేదు, నా కుటుంబం జబ్బును పడుతుంది, అందుకని నేను డబ్బును అందులో మొలగలేను, నువ్వు ఈరోజు నాకు దర్శనమిచ్చి తీరాలి, నేను నీ దగ్గరకు రాలేను, నువ్వే నా దగ్గరకు వచ్చి దర్శనమియ్యి అని ఆ కొండని పట్టుకుని వాటేసుకుని ఏడ్చింది. వెంటనే ఆ కళ్ళు కొండలో నుంచి ఈశ్వరుడు ఇలా లింగరూపం ధరించాడు. ఇది మనకి లింగపురాణం చెబుతున్న కథ, అది మంత్రపురి అని ఆ రోజుల్లో చెప్పారు. ఆ మంత్రపురి ఎక్కడుందని వెతికితే అప్పుడు మంత్రపురి అంటే మంథనేం తర్వాత తెలిసింది నాకు. ఇక్కడికి వచ్చేదాకా నేను చాలా పరిశీలించాను, ఆహా ఆ కళ్ళు గీత కారుమకరాలు ఎంత అదృష్టవంతురాలో ఆలోచించండి ఒక్కసారిగా. నేను నీ దగ్గరకు రాలేనంటే కొండలోంచి ప్రత్యక్షమయ్యాడు. భాండము అంటే కొండ, సుర అంటే కళ్ళు, సురాభాండం అంటే కళ్ళు కొండ, కళ్ళు కొండలో నుంచి ఇంతటి విగ్రహం బయటకు వచ్చింది, లింగం బయటకు వచ్చింది, దర్శనమిచ్చింది. అప్పుడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణోత్తములంతా సద్యోజాత మంత్రాలతో అభిషేకించారు. భక్తి కలిగితే పరమాత్ముడు తన దగ్గరకు వస్తాడు అని ఆవిడ నిరూపించింది. మంచంగాతో కఠవు తీమే గంగ, మనస్సు పవిత్రంగా ఉంటే మన చేతిలో ఉన్న కమండలంలోనే గంగ ఉంటుంది. అప్పటి నుంచి యుగ యుగాలుగా ఎంతో మందిని తరింపచేస్తున్నాడు ఈయన. దేవతలు తర్వాత కాలంలో తమ అస్త్రాలన్నీ రాక్షసులు ఎత్తుకుపోకుండా ఈయన దగ్గర అట్టే పెట్టారు. అందుకని సురలకు భాండం కూడా అయ్యాడు గనక, అంటే సురలకు ఈయన దాచుకోవడానికి పనికొచ్చేటటువంటి ఆయుధాగారం అయ్యాడు గనక సురభాండేశ్వరుడు. సురాభాండేశ్వరుడు అంటే కళ్ళు కొండలోంచి పుట్టినవాడు, సురభాండేశ్వరుడు అంటే దేవతల ఆయుధాలను దాచినవాడు. ఈ 2 కారణాల చేత కూడా ఆయన మహాత్ముడయ్యాడు. అటువంటి మహాత్ముడు స్వయంభూ అండి, ఆయన తనంత తాను పుట్టినవాడు. ఇప్పుడు అర్థమవుతుందా, భగవంతుడికి కులం కావాలా, భగవంతుడికి స్త్రీ పురుషాది భేదం ఉందా, భక్తితో ప్రార్థిస్తే ఎవరికైనా దర్శనమిస్తాడు, అందరూ ఆయన్ని పూజించి తరించవచ్చు, ముట్టుకుని తరించవచ్చు, అలా అందరికీ పూజార్హత ఇచ్చినటువంటి లింగస్వరూపుడు. మీరు ఆయనకి వాళ్ళ షెడ్డేసి ఆయన పూజిస్తున్నారంటే మీరు ఎంత అదృష్టవంతులు ఆలోచించండి. ఈ ఆలయ నిర్మాణానికి రూపాయి ఇచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులు, 1,00,000 రూపాయలు నాది కాదు ఆ ఈశ్వరుడు ఇప్పించుకున్నాడని దానం చేసిన పుణ్యాత్ముడు మహాయోగ జాతకుడు, ఎంతమంది దీనికి సాయం పడ్డారో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక ముక్కలో చెప్పాలంటే సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాను. కరెంట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారట, నందీశ్వరుడికి దెమ్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు, కటకటాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో ఈ కటకటాలు లాంటివి ఇచ్చిన ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళు దేనికి కటకటబడరు, అన్ని కటకటలు తీరిపోతాయి, శరీరం విడిచిపెట్టాక టకటక ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ కటకటాలు తిరగబడింది, టకటక అయిపోతుంది అనమాట. కానీ మీరు ముందెడితే నాకు కోసం ఒక సీట్ అట్టే పెట్టండి. మా గురువుగారు పురాణం చెప్పబట్టి సురాభాండేశ్వరుడికి అత్త తెలిసింది కదా, అంచేత పాపం ఆయన అమాయకుడు పిచ్చి పీనుగా ఆయన కూడాను నన్ను నేను కాబట్టి మీరేం కోట్లు వేరనుకోండి, కాబట్టి ఆయనకు కూడా ఒక్క సీటు, ఒక్క సీట్ అనండి. మీరు రికమెండేషన్ ఇస్తే ఈశ్వరుడు నా కోసం ఒక సీట్ అట్టే పెడతాడు, మీకంటే ముందెడితే నేను గ్యారంటీగా మీకు సీట్ అట్టే పెడతా. ఈరోజు పురాణంలో పాల్గొన్న వాళ్ళందరి యొక్క లిస్టు నాకు ఇవ్వండి, నేను ముందెడితే మాత్రం వాళ్ళ లిస్టు చదువుతాను అనమాట. నేను ముందెళ్ళాను, సత్యనారాయణ గారు ఆయనకి ఇక్కడ ఈ సీటు, ఈ పక్కన కశ్యప్ గారు, ఇప్పుడు కాదు కంగారు లేదులేండి, ఇంకా ఎన్ని ఎన్ని కాళ్ళు పెళ్లిళ్ళు చేయించాలి ఆయన చేతితోటి, ఇవన్నీ అయ్యాక ఆయన వస్తే ఆయనకో సీటు, లింగయ్య గారు ఒక సీటు, భక్త శబరి కూడా నేను ఎప్పుడైతే అప్పుడు నాతో పాటు వచ్చేస్తున్నాడు, మేమిద్దరం ఒకేసారి వెళ్ళిపోతాం, అమ్మ లేకుండా కొడుకు వెళ్ళాడు, కొడుకు లేకుండా అమ్మ వెళ్ళాడు, మీ అందరికీ సీట్లు నేను అట్టే పెడతాను, నాకంటే ముందెడితే మీరు చెయ్యండి. సీట్లు అట్టే పెట్టడంతో పాటు అక్కడ కూడా స్వీట్లు చేయించాలి, మంచి మంచి స్వీట్లతో చక్క ఇక్కడ ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయతో సైతంగా మన అందరం ఇక్కడ ఉన్న వంట వాళ్ళతో సైతంగా వెళ్ళిపోయి అక్కడ కూడా పురాణం చెప్పుకుందాం, అక్కడ వంట గంట ఈ పూజలు అన్ని అక్కడ వేరే ఛానల్స్ పెడతాం మనం కూడా, 24 అవర్స్ ఛానల్స్, అక్కడ మాత్రం మంచి న్యూస్ ఇస్తాం. ఇలా ఇతరుల మీద దాడి చేసే దరిద్రపు సంస్కృతిని అక్కడ మాత్రం రానివ్వం, అది కైలాసము కనుక. అటువంటి కైలాసవాసుడు ఆ సురాభాండేశ్వరుడికి మరొక్కసారి మనందరం కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుందాం. భగవంతుడు అందులో ఉంటాడు, తనంత తాను ఆవిర్భవిస్తే, కానీ ఒక్కొక్కప్పుడు ఎందుకో ఆ శక్తిని ఉపసంహరించుకుంటాడట. కొద్ది రోజులు కావాలని వరాహస్వామి వారు, భూవరాహస్వామి వారు తన శక్తిని ఉపసంహరించుకున్నాడు. ఆయన లేడని తెలియగానే భూమి మీదకి రాక్షసులు వచ్చి విజృంభించారు. ఓరి బాబో, మహాపాపాత్ములు పెరిగిపోయారు, కులాల పెచ్చ పెరిగిపోయింది, మతాల పెచ్చ పెరిగిపోయింది, డబ్బు పెచ్చ పెరిగిపోయింది, వ్యసనాలు పెరిగిపోయాయి, కలియుగం విపరీతమైపోయింది, దాంతో ఈ కలిప్రభావం తొలగించాలి అనుకున్నారట కొంతమంది. అది కలియుగం ఆరంభకాలం, శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టిన కొత్త కాలం. ఏ దిన్నమ్మున్న వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడా, దినమున నశుభ ప్రతిపాదక మగు కలియుగం భూప్రాప్తం బయ్యను. శ్రీకృష్ణుడు ఈ భూమి మీద ఒక అపూర్వ అవతారం ఎత్తాడు, సంపూర్ణ అవతారం, కృష్ణస్తు భగవాన్ స్వయం. అటువంటి కృష్ణ పరమాత్మ తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోగానే పాపాత్ముడైన కలిపురుషుడు పక్కనే పొంచున్నట్టు, ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోతాడా ఈ భూమి మీదకి వద్దామా అనని ఆయన వెళ్ళడం, వీడు వెంటనే దూకేశాడు ఇక్కడికి. ఈ కలిపురుషుడు రావడంతో అశుభములు భూమి మీద ప్రతిపాదన అయిపోయాయి. ఎక్కడ చూచినా ద్వేషం, ఎక్కడ చూచినా నమ్మకం లేదు, మనిషిని మనిషి నమ్మడం. ఎదురుగుండా గురువుగారు ఆయన కాళ్ళు పెట్టుకుంటాడు, మళ్ళీ పక్క వెళ్ళాక మా గురువుగారు దొంగండి, దండం పెట్టకపోతే ప్రమాదం, దండం పెట్టానంటాడు. ఇలాంటి పిచ్చలు పెరిగిపోయాయి. ఇది చూచి ఋషులు భయపడిపోయారు. ఈ ఋషులంతా ఈ పాపాలు ప్రక్షాళనవ్వాలి, భూమి మీద ధర్మం మళ్ళీ నాలుగు కాళ్ళ మీద నిలబడాలి అనుకుని ప్రయాగ క్షేత్రం చేరారు. ప్రయాగ క్షేత్రంలో కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకొత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులంతా చేరారు. వీరంతా కలిసి ఒక అపూర్వ యజ్ఞం చేద్దామని యజ్ఞం మొదలు పెట్టారు. అప్పుడు వెంటనే యజ్ఞం మొదలు పెట్టగానే ఆ సమయంలో మానితాష్టాక్షరీ మంత్రార్థమును వీణయందు పల్కించి సానందుడగుచు. అష్టాక్షరీ మంత్ర జపం చేసుకుంటూ ఒక ఆయన వచ్చాడు. ఆయన తెల్లగా ఉన్నాడు, అందంగా ఉంటాడు, ఎప్పుడు చూచినా 35 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకుడిలా ఉంటాడు. జటాజోటాలు ధరించాడు ఆయన. ఆయన జటాజోటాలు ఎర్రగా చిగుళ్లల్లా ఉన్నాయి. ఆ జటాజోటాలకి తులసీ మాలలు తగిలించుకున్నాడు. చేతిలో మహతి అనే వీణ పట్టుకున్నాడు. ఆ స్వచ్ఛ పురుషుడు నారద మహర్షి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని మధురంగా పాడుకుంటూ వచ్చాడు. ఆయన రాగానే ఋషులంతా యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞ సమయంలో మీలాంటి సమర్థ సద్గురువులు వచ్చారు, మా అదృష్టం అని మంచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. యజ్ఞం జరుగుతున్నప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు రావాలి, వస్తే ఊరు పవిత్రం అవుతుంది. అంతేగాని మన ఊళ్ళో వాళ్ళు మన నలుగురమే పురాణం చెప్పుకుంటే ఉపయోగంలా. మన ఊరికి ఎంతమంది మహాత్ములు వస్తే అంత పుణ్యం అవుతుంది, ఊరెప్పుడు గొప్పదవుతుంది, మనం యజ్ఞం చేసినా లేక మనం ఏదైనా సత్సంకల్పం చేసినా ఎక్కడెక్కడి నుంచో పుణ్యాత్ములు రావాలి. పుణ్యాత్ములకి కులం ఏమిటి, ప్రాంతం ఏమిటి, మతం ఏమిటండి? నారదుడికి మన లోకం వాడు మన ప్రాంతం వాడు అనే భేదం ఉంటుందా? విష్ణువుకి భేదం ఉంటుందా? అందుకే మీలాంటి జ్ఞానులు ఏం చేస్తారు, మీ ఊళ్ళకి మాలాంటి ఎక్కడెక్కడ ఏ మూలన్న వాళ్ళైనా పండితులు రావాలి, వీళ్ళు వచ్చి మమ్మల్ని తరింపజేయాలనుకుంటారు. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం గనక. అలాగే మేము యజ్ఞం చేస్తుంటే మాలో మేము కబుర్లు చెప్పుకోవడం కాకుండా నువ్వు వచ్చావు వైకుంఠం నుంచి కూర్చొని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని మహాత్మా ఏం పని మీద వచ్చారు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి మీరు కలిపురుషుడి యొక్క ప్రభావాన్ని తొలగించి భూమి మీద కలి వల్ల పాపాలు వ్యాప్తి చెయ్యకుండా వ్యాప్తి చెందకుండా ఉండాలని భావించి సత్సంకల్పంతో ధర్మబద్ధమైన యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞమును చూచి తరించాలని వచ్చాను. ఇంతకీ యజ్ఞం చేస్తున్నారు, ఇందులో త్రిమూర్తులకి వాటా ఉంది, త్రిమాతలకి వాటా ఉంది, దేవతలకి వాటా ఉంది, అందరికీ ఉంది. కానీ యజ్ఞం అయ్యాక ఒక ప్రధాన పురుషుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. యజ్ఞం అయ్యాక ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఒక్క వ్యక్తిని ప్రధాన పురుషుడిగా ముఖ్య అతిథిగా పూజించాలి. అందుకే ధర్మరాజు ఏం చేశాడు, యజ్ఞంలో అగ్ర పూజ అర్హుడు ఎవరు అని అడిగితే భీష్ముడు వెంటనే కృష్ణుడిని చెప్పాడు, కృష్ణుడికి అగ్ర పూజ చేశాడు. అలాగే యజ్ఞంలో కూడా అగ్రభాగానికి ఒక్కడు ఉండాలి అర్హుడు. ఎవరు మీలో ఎవరిని పెట్టుకున్నారంటే వాళ్ళు బుర్రగొక్కున్నారు, ఇంతవరకు మాకు ఈ ప్రశ్నే తట్టలేదు, నువ్వు చెప్పాక అర్థమైంది, ఇప్పుడు త్రిమూర్తుల్లో అగ్ర పూజ అర్హుడు ఎవరు అని అడిగారు. ముగ్గురు ముగ్గురే కదా, ఎవరు అనగా నారదుడు అన్నాడు, అమ్మో నేను ఆ విషయం తేల్చలేను, కెలుకుతాను కానీ తీర్పు చెప్పలేను. ఈ ముగ్గురులో త్రిమూర్తుల్లో ఎవరు అగ్ర పూజార్హులో నేను తేల్చలేను అనగానే మరి ఎవరు తెలుస్తారండి అనగా ఎవరేముంది, ఈ భృగు మహర్షి ఒక్కడే. ఆయన నెత్తి మీద గెంటారు. ఇప్పుడు ఏదైనా వస్తే ముందు స్టేట్మెంట్ నేనే ఇవ్వడం, నా నెత్తి మీదకు దోహిస్తే గొడవ వదిలిపోతుంది కదా, ఇవి పడతాడు కదా అని. ఎందుకో తెలుసిన, నేను శ్రీవత్సగోత్రుడిని, శ్రీవత్సగోత్రం నుంచి మొట్టమొదటి పుట్టినవాడు ఆ భృగువు. ఆయన ఒక్కడే ధైర్యంతో ఏదన్నా తట్టుకోగలడు, ఈ పరీక్ష చేయగలడు, సమర్థుడు అని ఆయన గెంటారు. వెంటనే భృగు మహర్షికి తిరిగారు దేవతలంతా, ఋషులంతా, అంతా కలిసి దేవతలు ఋషులు భృగు మహర్షి నారదుని మాట విన్నారు కదా, త్రిమూర్తులలో ఎవరు అగ్ర పూజార్హులో తీర్చే బాధ్యత మీదే, మేము ఆయన వాళ్ళని పరీక్షించలేము. బ్రహ్మ ఎటువంటి వాడో, శివుడు ఎటువంటి వాడో, విష్ణువు ఎటువంటి వాడో పరీక్షించడానికి వెళ్ళామంటే తేడా వస్తే తలకాయలు పగులుతాయి, మాకంత మంత్రశక్తి లేదు అనగానే భృగు మహర్షి బుట్టలో పడిపోయట. ఓ మీరు చెప్పారుగా, మీరు ఇంతమంది నేను శక్తివంతుణ్ణి, ఈ పరీక్ష చేయగలనని ప్రార్థిస్తే ఆ మాత్రం కాదంటాను, అలాగే బయలుదేరతానండి అన్నట్ట. అని భృగువు బయలుదేరే లోపు వెంటనే నారదుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుడిని పిలిచాడు. బ్రహ్మదేవ, నేను అనుకున్న సంకల్పం నిజమయ్యింది, త్రిమూర్తుల్లో విష్ణువు భూలోకానికి వెళ్ళి భూమిని రక్షించాలంటే విష్ణువు అగ్ర పూజార్హుడని తేలాలి, తేలాలంటే నువ్వు శివుడు కిక్కురు మనకూడదు, భృగువు ఏమన్నా తిట్టినా మీరు మాట్లాడుకోరుకోండి, మీరు మాత్రం భృగువు యొక్క పరీక్షలో నెగ్గండి. ఇప్పుడు మనం ఓ పని చెయ్యాలి, శ్రీమన్నారాయణుడు వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చే సమయం ఆసన్నమయ్యింది, కలియుగాంతం వరకు ప్రజల్ని రక్షించే సమయం ఆసన్నమయ్యింది, ఆ విష్ణువు వైకుంఠం నుంచి రాగానే శేషాద్రికి దగ్గరలో పుట్టలో ఉండాలి, ఆ పుట్ట పక్కన ఒక చింత చెట్టు ఉండాలి, వల్మీక తింత్రిడి వృక్షాల నిర్మాణం చేయండి అనగానే వెంటనే బ్రహ్మగారు శివుణ్ణి వెంట పెట్టుకుని శేషాద్రికి దగ్గరలో ఒక ప్రాంతంలో అంటే ఇంచుమించుగా కాళహస్తి నుంచి శేషాచలం వెడుతున్న మార్గంలో ఓ పెద్ద పుట్టను ఏర్పాటు చేయించాడు అడవిలో. ఆ పుట్ట పక్కనే ఒక తింత్రిణి వృక్షాన్ని కూడా నిర్మాణం చేశాడు. తింత్రిణి అంటే చింత, తింత్రిణి వృక్షం చింత చెట్టు, ఒక చింత చెట్టు, చెట్టు పక్కన పుట్ట. ఇప్పుడు విష్ణువు ఈ పుట్టలో చేరాలి, అందుకని వాళ్ళు ఒక మంచి ఏర్పాటు చేశారనమాట. విష్ణువు వచ్చాడంటే ఆయనకి ఇల్లు ఉండదు మరి, గురువుగారిని పిలిచాము, పిలిచినప్పుడు ఆయన కోసం ఒక అపార్ట్మెంట్ పెట్టాలి తప్పదు మరి, ఆయన కోసం కొన్ని గదులు కొన్ని ఏర్పాట్లు చేయాలి, అలాగే విష్ణువు వస్తున్నాడు ఆయనకి ఏర్పాట్లు చేయాలి, అందుకని పుట్ట, పుట్ట పక్కన చెట్టు, చెట్టు పక్కన పుట్ట ఏర్పాటు చేశారు. ఇక భృగు మహర్షి బయలుదేరాడు త్రిమూర్తుల్ని పరీక్షిద్దామని, ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మగారు మంచి తెల్ల తామర పువ్వులో కూర్చునున్నాడు. మహాత్మురాలు సరస్వతీదేవి చేతిలో వీణ పట్టుకుని బ్రహ్మదేవుణ్ణి భక్తితో ప్రార్థిస్తోంది.
బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత, బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత. సితకమలాసన్న సృష్టికారణ, సృష్టికారణ మంగళచరణ, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత. సరస్వతి గానం చేస్తూ వీణమీటుతూ బ్రహ్మను అలా ప్రార్థిస్తూనే ఉంది. ఎంత మధురంగా ఉంటుంది సరస్వతి యొక్క వీణాగానం అంటే, ఆ గానం వింటే రాళ్ళు కరిగిపోతాయి, ఎండిపోయిన చెట్లు చివురిస్తాయి, అంత సమ్మోహనంగా ఆవిడ పాట పాడుతోంది. అలా పాట పాడుతూనే ఉంది, పాడుతూనే ఉంది. మధ్యాహ్నం 3 దాకా పాడుతుంది ఆవిడ. అప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం, మళ్ళీ మధ్యాహ్నం 3 ఈలోపు 2:30 మాస్టరు పురుషోత్తమ క్షేత్ర మహిమ చెబుతారు. ఆ పురుషోత్తమ క్షేత్ర మహిమ కూడా తప్పక వినాలి మొత్తం. మరి స్కాందపురాణం అంతా వినాలి కదా. ఆయన వచ్చేసరికి 2:30 మీరు ఎవరు కనపట్లేదట, లేకపోతే ఆయనకి చెత్తారం వచ్చేసరిగా కనపట్లేదు. అలా కాకుండా చక్క ఏమండి సారథి గారు అయ్యా అందరూ కూడా, వరంగల్ వెంకటరాజన్ ఎక్కడా కనపట్లేదు, ఏకశిలానగర వాసి, మీరందరూ కూడా ఎదురుకుండా కూర్చోవాలి, గుడ్లలో తెరిచి పడకుండా ఆయన పురాణం శ్రద్ధగా వినాలి. ఆయన 3:30 చెబుతారు, అప్పుడు గురువుగారు వచ్చి మిగతా కథ కొనసాగిస్తారు. ఈ కొద్ది రోజులు అవసరమైతే 5:30 తీసుకుంటాను, ఏం బెంగెట్టుకోకండి. మొత్తం మీద సప్తాహ దీక్షతో ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం. పద్మావతి పరిణయ సమయానికి కమలకుమారి గారు మళ్ళీ వచ్చాక పాటలు పాడాలి. పద్మావతి పరిణయ సమయంలో వీరందరూ కలిసి ఆ పాటలన్నీ తీసి చక్క దుమ్ములు అవన్నీ అందరికీ ఎందుకు మర్చిపోకూడదు. మరి ఇంచేతంటే మన సంప్రదాయబద్ధమైన ఈ ఊరి పాటలంటే అవి అందరికీ నాలిక మీద నర్తనం చెయ్యాలి. అవి మీరందరూ కలిసి పాడతారని అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం మధ్యాహ్నం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ.